ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತವಕಮಕರಂದಸೃತಿಭಿರೇ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೋ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರಲಿಪು ವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್ ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ತಿಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ದತ್ತಚರಿತ್ರలో ಭಾಗంగా జడుడనేవాడు తన తండ్రికి ధర్మపక్షుడు జైమిని మహర్షికి ఒక అద్భుతమైన కథనే చెప్పడం మొదలుపెట్టాయి. పూర్వం శత్రుజిత్తును ఒక మహారాజు ఉన్నాడు, ఆయనకి వృత్తధ్వజుడని ఒక కొడుకు, ఒక్కడే కొడుకు, మహాత్ముడు, విద్వాంసుడు, సకల కళా కోవిదుడు. ఒకసారి అశ్వతరుడనే నాగరాజు గారి పుత్రుడు భూలోకానికి వచ్చి ఆయన పాండిత్యానికి సద్గుణాలకి ఆకర్షితులై మానవ రూపం ధరించి ఆయనతో స్నేహం చేశారు. వాళ్ళకి ఆ శక్తి ఎలా వచ్చిందంటే ఈ నాగములకు ఈ సర్పములకు కామరూప శక్తి ఉన్నది. కామ అంటే కోరినటువంటి రూపము, శరీరము ధరించే శక్తి కలిగితే కామరూపులు అంటారు. ఏ రూపం కావాలంటే ఆ రూపము, ఏ శరీరం కావాలంటే ఆ శరీరం ధరించే శక్తి కలిగిన వాళ్ళు కనుక ఆ శక్తితోటి వాళ్ళు ఇద్దరూ కూడా విప్రకుమారుడై స్నేహం చేశారు. ఎవరితో? వృత్తధ్వజ కుమారుడితో. ఇది వాళ్ళ నాన్నగారికి, పాతాళ నగర్రాజు గారికి, అశ్వతర మహారాజు గారికి తెలిసింది. అంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం ఆయన కొడుకుల్ని, నాయన మీరంతా పగలు ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నారు, రాత్రికి వస్తున్నారు, పగటిపూట ఎక్కడికి వెడుతున్నారు, ఎవరితో మీకు ఆత్మీయత కలిగిందని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు, వృతధ్వజుడని భూలోకంలో ఒక మహాత్ముడు ఉన్నాడు, పండితుడు, సుగుణాల రాశి, అతని ప్రవర్తన మాకు ఆనందం కలిగించింది, ఆశ్చర్యం కలిగించింది, అందువల్ల ఆయనతో స్నేహం చేస్తూ మమ్మల్ని మేము మర్చిపోతున్నాం, రాత్రిపూట మేము ఉండలేం కనుక మా కామరూపం పోయి సర్పరూపం వస్తుంది కనుక అక్కడ ఉండలేకపోతున్నాం, పగలు మాత్రం ఆయనతో ఉంటున్నాం అని బాగా ప్రశంసిస్తే అప్పుడు ఆయన ఆనందపడిపోయి, పరోక్షములో ఎవడు ఇతరుల చేత ప్రశంసింపబడతాడో అటువంటి పిల్లవాడిని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. తల్లిదండ్రులకు ఎప్పుడు యోగం పడుతుంది తమ పిల్లల్ని తమ ఎదురుగుండా కాకుండా తాము లేనప్పుడు కూడా జనం బయట పొగిడితే అప్పుడు ఆ తండ్రికి ఆనందం కలుగుతుంది. ఇటువంటి పద్యాలనే సుమతి శతకారుడు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అన్నాడు. ఆయన కొడుకు పుట్టిన ఆనందం తండ్రికి ఎప్పుడు వస్తుంది? కొడుకు పుట్టినంత మాత్రం చేత పెద్ద ఎక్కువ కొడుకు పుట్టాడని ఒక ఆనందం ఉండొచ్చు, కానీ అది శాశ్వతంగా ఉండాలంటే మాత్రం కేవలం కొడుకు పుట్టాడు అనుకునే వాడు ఎక్కువ కాలం ఆనందం మొదలడుగా. ఈ కొడుకుని బయట ఉన్న జనమంతా అబ్బబ్బవాడు, మహాత్ముడు, ఉత్తముడు, గొప్పవాడు అని పొగుడుతూ ఉంటే, అమ్మయ్యా నా కుమారుడు సన్మార్గంలో నడుస్తున్నాడు, ప్రజలే తండ్రి ప్రశంసిస్తున్నారు, గొప్ప గొప్పవాడు ప్రశంసిస్తున్నారు అని తండ్రి పొంగిపోతాడు. అందువల్ల ఇప్పుడు ఆ శత్రుజిత్తు మహారాజు అదృష్టవంతుడు వృతధ్వజుడని కొడుకుని కన్న కారణం చేత. సరే, అదో పక్కన పెట్టండి, మీకు ఉపకారం చేస్తున్నవాడు, మీతో స్నేహం చేస్తున్నవాడు, మీకు తన ప్రవర్తనతో, సంగీతంతో, గానంతో ఆనందం కలిగిస్తున్నవాడు, మీకు భోజనాలు పెట్టి ఆదరిస్తున్నవాడు ఆ వృతధ్వజుడు. అటువంటి స్నేహితుణ్ణి మన ఇంటికి కూడా ఒకసారి పిలిపించాలిగా, అతనికి ఏవైనా కానుకలు ఇవ్వాలిగా. ఎంతసేపు మిత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ భోజనం చేయటం, వాళ్ళ కానుకలు అందుకోవడమే కాకుండా అప్పుడప్పుడైనా మిత్రుల్ని మన ఇంటికి ఆహ్వానించాలి. ఉపకారం పొందడం కాదు, ప్రత్యుపకారం చెయ్యాలి. మీరేం చేస్తున్నారు? మన దగ్గర ఉన్న ఎన్నెన్నో రకాల మణులు మొదలైన ఇవ్వచ్చు కదా అంటే, అప్పుడు వాళ్ళు ఏమన్నారనమాట, అతనికి ఆనందం కలిగించడం కష్టం. ఎందుకని? అతని దగ్గర గొప్ప గుర్రం ఉన్నది. ఆ గుర్రం ఆకాశంలో, పాతాళంలో, భూలోకంలో, నిప్పులో, నీళ్ళల్లో ఎక్కడైనా తిరుగుతుంది. కాబట్టి అతనికి గుర్రాలు ఇచ్చి ఆనంద పెట్టలేము. ఎక్కడికైనా నిమేషమాత్రంలో తీసుకువెళ్ళే గుర్రం, తలచినంత మాత్రం చేత ప్రత్యక్షమయ్యే గుర్రం అతని దగ్గర ఉంటే వేరే గుర్రాలు ఎందుకు? ఇక అతనికి సంపదలు ఎన్నున్నాయో లెక్కే లేదు. ఆదిశేషుడు లాంటి వాడు వాళ్ళ నాన్నగారిని, అతన్ని మెచ్చి రకరకాల రత్నాలు, బంగారాలు ఇచ్చారు. కాబట్టి బంగారంతో, రత్నాలతోటి సంతోష పెట్టలేము. వాళ్ళ తండ్రి దగ్గర ఇంద్రుడిచ్చిన రథం ఉంది, ఆ రథం కూడా ఎక్కడైనా తిరుగుతుంది. కాబట్టి రథాల వల్ల అతనికి ఉపయోగం లేదు. ఇక భోజనాలు అంటారా, భూలోకవాసులు తినే భోజనాలు, పాతాళలోకవాసులు ఏంటంటారు, పాతాళలోకవాసులు కేవలం చిమ్మిలి, ఇంత చలివిడి, పాలు, ఇవి తప్ప ఎక్కువగా పుచ్చుకోరు. పాపం సర్పాలకి మన పిండి వంటలు రుచించవు కూడా. మానవ రూపం ధరించినప్పుడు తినగలరు తప్ప, ఉత్తప్పుడు సర్పలోకంలో ఉన్నవాడు కేవలం పాలు, గాలి లేదా తపస్సు వీటినే సేకరిస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైనా పాము వస్తే, పాము పాము మేము పులిహార ప్రసాదం చేసాం తింటామంటే తిందాం, దానికి అవసరం లేదు. ఆ సర్పజాతి యొక్క ఆహారాలు వేరు. కాబట్టి మనలోకంలో కూడా లేనటువంటి రకరకాల పదార్థాలు అతని దగ్గర ఉన్నాయి. అతనికి మనము ఏమిస్తే అతనికి ఆనందం కలుగుతుందో మేము చెప్పడం చాలా కష్టం. విజ్ఞానం యచ్చ తత్రాస్తి తదన్యత్ర న విద్యతే. పోని అతనికి జ్ఞానమిచ్చి, విద్యలనిచ్చి ఆనందం కలిగిద్దామంటే, అసలు విజ్ఞానం అతనిలో తప్ప మరొక చోట లేదు. ఇవాళ ఇవాళ స్వర్గంలో కానీ, పాతాళంలో కానీ, భూలోకంలో కానీ జ్ఞానములో ఆ మహాత్మునికి సాటి వచ్చేవాడు లేడు. కాబట్టి జ్ఞానము అతనికి ఇవ్వలేము. ఒక్కొక్కప్పుడు డబ్బు ఇవ్వలేకపోయినా జ్ఞానం ఇస్తే ఆనందం పొందుతాడు. అవతల వాడే జ్ఞాని అయితే ఇంక వీడేమి ఇస్తాడండి? సద్గురువు దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళి నీకు నేను జ్ఞానబోధ చేస్తానని ఎవడని అంటాడా? అంత తెలివి తక్కువతనం ఉంటుందా? అతడు గురువుకి సాటి వచ్చే మహాత్ముడు. అటువంటి వాడికి ఏమి ఇవ్వలేము. ఇంకా ధర్మ సందేహాలు తీర్చడంలో అతను వంటి వాడు లేడు. సంశయంబులెల్ల చయ్యన పాపంగా చాలినట్టి సత్వశాలిసం. ఎవరికి ఏ శాస్త్రంలో, ఏ గ్రంథంలో, ఏ మూల సందేహం వచ్చినా తీర్చుకోవడానికి అతని దగ్గరకు వస్తారు. పెద్ద పెద్ద యజ్ఞాలు చేయించే పండితులు కూడా అతని దగ్గరకు వచ్చి సందేహాలు తెలుసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అతనికి ఏం చెయ్యాలి? మనం సందేహాలు తీరుస్తాడు. జ్ఞానం ఉన్నది, సంపదలు ఉన్నాయి, భోజన పదార్థాలు ఉన్నాయి, ఆయువు ఉంది, ఆరోగ్యం ఉంది, వయస్సు ఉంది. ఇన్నున్నవాడికి మనం లౌకికమైన వస్తువులతో, జ్ఞాన వస్తువులతో ఆనందం కలిగించలేము. కానీ ప్రతివాడికి ఏదో ఒక లోటు పెడతాడు దేవుడు. ఎన్నున్న ఎక్కడో ఒక మచ్చ పెడతాడట. అంత చంద్రుడిలో ఒక మచ్చ. అతనికి చెయ్యదగిన పని ఒకటి ఉన్నది. కానీ ఆ పని హరిహర హిరణ్య గర్భాదులకుందక్క తక్కిన వారికి అసాధ్యము అన్నాడు. అతనికి ఉపకారం చెయ్యాలి, చేస్తే అతను ఆనందిస్తాడు. అతనికి ఏ ఉపకారం చెయ్యాలో ఆ ఉపకారం చెయ్యగలిగే వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప మరెవరూ లేరు. త్రిమూర్తులు తప్ప అతనికి మేలు చెయ్యగలిగేవాళ్ళు లేరు. ఆ మేలు చేస్తేనే ఆనందం పొందుతాడు. అతనికి ఆనందం కలిగించే అంత గొప్ప ఉపకారం త్రిమూర్తులు తప్ప సామాన్యులు చేయలేరు. కాబట్టి మనలాంటి వాళ్ళం మాట్లాడకుండా ఊరుకుని ఆయన పెట్టింది తిని ఆయన దగ్గర కాసేపు ఉండి వచ్చేయడం మంచిది. అది అసాధ్యం అనగానే ఆయన పక్కపక్క నవ్వాడు. అసలు కొంతమంది ఉంటారు వెనక ముందు చూడకుండా అన్నిటికీ ముందు అసాధ్యం మన వల్ల కాదంటారు. ఇదే గొప్ప అజ్ఞానం అన్నాడు ఆయన. నాగరాజు గారు అశ్వతరుడు, ఏది ఆదిశేషుడికి వాసుకి తమ్ముడైన మహాత్ముడు, పాతాళ నగర రాజు కొడుకులతో ఇదే అజ్ఞానం. కొంతమంది మన వల్ల కాదు, మనం ఏమీ చేయలేము అని ముందే ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయానికి రావటమే మూర్ఖత్వం. అంటే ఎప్పుడు కూడా బాగా ఆలోచించి చెయ్యగలిగినంత వరకు చేసి ఆఖరణ చేయలేకపోతే అప్పుడు విరమించుకోవాలి. అసలు ప్రయత్నమే చేయకుండా అదేమిటో తెలుసుకోకుండా మన వల్ల ఎక్కడవుతుందంటే ఎలాగా? నేను చాలా కాలం క్రితం నాతో ద్వారకా తిరుమల వస్తుంటే ఒక పెద్ద ఆయన, ఆయన మీద అభిమానం కొద్దీ, మీకు దారిలో ఓ 25 లక్షలు వస్తాయి ఏం చేస్తారని అడిగాను. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, నాకెక్కడొస్తే నాకు రాదు, నాకెవడిస్తుందండి దారిలో, ఎవడో మూట పారేసుకొని నాకు రాదు అన్నాడు. నీ కర్మ అంతీక రాదన్నాను, ఇప్పటికీ దరిద్రంతో ఏడుస్తున్నాడు. నేను నానాయాత్ర పడి 108 సార్లు పాదయాత్ర చేసి ఆ తపఃపరితం ధారపోద్దామని, నీకు దారిలో డబ్బు వస్తే ఏం చేస్తామంటే వస్తే నువ్వు మంచి పని చేస్తాను నడచకపోని, అసలు నాకు ముందు రాదన్నాడు ఆయన. ఇంకా రాదన్న శని నోటితోటి వాడికి ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. మన నోరే మనకు అన్నీ తెచ్చి పెడతాయి. ఏదన్నా అన్నప్పుడు ముందు వ్యతిరేకంగా మాట్లాడకండి. కొంతమంది ఉంటారండి అలా లోడలోడలోడలోడ గురువులు ఏదైనా చెబుతుంటే వినకుండా చంపేస్తారు. వీళ్ళతో చాలా చికాకు అనమాట. గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఒక సందేహం అడిగాయని చెప్పేలోపు అది చేసాం ఇది చేసాం, నువ్వేం చేసావు నాకెందుకు, నువ్వు ఒక అనుమానం వచ్చి అడిగావు, అది చెప్పేలోపే తొందరపడిపోయి వీళ్ళు మాట్లాడతారు. ఆ మాట్లాడితే గురువులకు విసుక్కు వస్తుంది, దాంతో గురువుల యొక్క అనుగ్రహం వాళ్ళకి రాదు. అందుకని పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళి క్లుప్తంగా మన కష్టం చెప్పుకుని అయ్యా మాకు సలహా ఇవ్వండి అనాలి. ఇంకా తర్వాత మాట్లాడకూడదు, ఆయన చెబితే చెయ్యాలి. ఒక ఆయనకు ఉద్యోగం లేదు, చాలా రోజుల క్రితం నా దగ్గరికి వచ్చాడు. ఉద్యోగం గురించి నేను ఎందుకు చెప్తుంటే, మీరు చెప్పింది నేను చేసేసాను, మా ఊళ్ళో చేశాను, అక్కడెక్కడో చేశాను, ఇంకోటి చేశాను అని లిస్టు చెప్పడం మొదలెట్టాడు. అసలు నన్ను ఇంకా చెప్పనివాడు అనమాట. నేనేదో ఆయనకు పారాయణ చేసుకోమని చెప్పేలోపు ఆయన ఏమేం చేశాడో ఇవన్నీ లిస్టు చెబుతూ ఉంటే అరగంట విని అన్నీ నువ్వే చేసుకున్నావు, ఇక వెళ్ళిరా పంపేసాను. మరేం చేయాలి ఇక, మనం ఏదన్నా చెబుతూ ఉంటే తొందరపడకుండా ఒక నిర్ణయానికి రాకుండా పూర్తిగా వినాలి. గురువులు చెప్పని క్రితం మీరు చేసిన గురువు చెప్పినప్పుడే అది ఫలిస్తుంది తెలుసా మీకు. నిజంగా మీరు రామాయణ పారాయణ చెయ్యండి అని గురువుగారు చెప్పేటప్పుడు మేము ముందే చేసేసాం అనకూడదు. గురువుగారు చెప్పని క్రితం మీరు చేసిన ఆ పారాయణ పెద్ద ఫలితం ఇవ్వదు, అది గురువులు చెబితే అది ఒక వరమై మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే అలా వినండి. పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం సహనం పట్టాలన్నమాట. ఒక పారాయణ చేయమన్నప్పుడు నవగ్రహాలకు 9 రోజులు ప్రదక్షిణ చేయండి, రోజు 108 సార్లు చొప్పున ఆదిత్యాయుత సోమాయుర శ్లోకం చదవండి అని చెబితే మేము రోజు చేస్తామండి ఏం ఫలితం లేదండి అనకూడదట. ఇదివరకు చేసింది వేరు, ఇప్పుడు ఈయన చెప్పాడు కదా, చెప్పినప్పటి నుంచి చేయడం మొదలు పెడితే దీనికి ఫలితం వస్తుందన్నమాట. ఇది శుద్ధి కనుక. ఔషధము డాక్టర్ గారు చెప్పినట్టు చెయ్యాలి. డాక్టర్లు మనకి ఏ మార్గంలో చెప్పారో అలా ఔషధం తీసుకోవాలి, కానీ మన ఇష్టం వచ్చినట్టు మందు మింగితే ఏం ఉపయోగం లేదు. అందుకని తొందరపడి ఒక నిర్ణయం మనకు రావడం అజ్ఞానం. ఇక్కడ ఆణిముత్యాలు లాంటి మాటలు చెప్పాడు నాగరాజు గారు. ఇది సాధ్యంబు, ఇది సాధ్యమగు, అసాధ్యం విధి అనగా నేల కార్యమీ ధిషణాస్పదులై తగ నొనరించిన అది సిద్ధిం పొందు నిశ్చలారంభునకు. పిల్లలారా, ఒక పని చేసేటప్పుడు ఇది సాధ్యమవుతుంది ఇది అసాధ్యమవుతుంది అని ముందు నిర్ణయమునకు రాకుండా అసలు ఆ పని ఏమిటో తెలుసుకో ముందు. ఆ పని చేయడానికి ఎంత కష్టం అవసరమవుతుంది, ఎంత ధనం అవసరమవుతుంది, మనం ఒక్కరమే చేయగలమా 10 మందిని కలుపుకుని చేయగలమా, ఇంత ఆలోచన చెయ్యాలి. ఇలా రకరకాల ఆలోచనలు చేసి అప్పుడు కార్యరంగంలో దిగేవాడికి అసాధ్యం ఉండదు. కాబట్టి ముందు పనిచేసే ముందు ఇంత ఆలోచన చెయ్యాలి. అమరత్వంబు అమరేశత్వము అమర పూజ్యత్వమును పదంబులు వరుసన్ సమధిక మహిత విహితోద్యోగమునన అవి తమ్ము పొందకాంతురు మనుదులు. మనిషి మనిషే సామాన్యుడే, కానీ సాధన చేసి తపస్సు చేసి ముందు దేవలోకానికి వెడతాడు. జీవి మానవుడు అమరత్వం పొందొచ్చు, స్వర్గలోకానికి వెళ్ళొచ్చు. దేవతాలోకానికి వెళ్ళి దేవుడయ్యాక కొంతకాలం పోయాక ఏం చేస్తాడు, ఎంతకాలం నేను కేవలం దేవలోకంలో ఒక సామాన్య దేవతగా ఉండడం కాదు, ఈ దేవతలకి అధిపతిని దేవేంద్రుడిని అవ్వాలనుకోవాలి. అలా సాధన చేస్తే ముందు దేవత తర్వాత దేవేంద్రత్వం పొందుతాడు. అలా ఎంతోమంది ముందు మానవులుగా ఉన్నవాళ్ళు, సామాన్య జీవులుగా ఉన్నవాళ్ళు కష్టపడి స్వర్గానికి వెళ్ళారు, శరీరంతో స్వర్గానికి వెళ్ళారు. కొంతకాలం పోయాక స్వర్గ ఆధిపత్యం కూడా పొందిన వాళ్ళు ఉన్నారు, స్వర్గానికి గురువులైన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఇంద్రుడు ఉన్నాడు, ఈ ఇంద్రుడు ఒకప్పుడు తపస్సు చేయబట్టేగా ఇంద్రుడయ్యాడు. ఆ ఇంద్రపదం ఏం శాశ్వతం కాదు, ఆయనకు ముందు చాలామంది ఇంద్రుళ్ళు ఉన్నారు. ఇప్పుడున్నవాడి పేరు పురంధరుడు. ఈ పురంధరుడు అనేవాడు అదితికి కశ్యప ప్రజాపతికి జన్మించాడు. అంతఃపురం ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన రాజే ఇంద్రుడే అయ్యాడు. రేపు రాబోయే కాలంలో ఈ పురంధరుడు పోయాక రేపు పొద్దున్న బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. బలిచక్రవర్తి పేరు ఇంద్రసేనుడు, ఇంద్రసేనుడు ఇంద్రుడు అవుతాడు. ఆ తర్వాత ఇంకోడు ఇంద్రుడు అవుతాడు. ఇలా ప్రతి యుగంలో ఎవడో ఒకడు ఇంద్రుడు అవుతూనే ఉంటాడు. కాబట్టి వాడు తపస్సు చేసి ఇంద్రత్వం పొందుతున్నాడు. ఇంద్రత్వం పొందడం కూడా కష్టం కాదు. ఇంద్రత్వం, చంద్రత్వం, యమత్వం ఇవన్నీ కూడా మనిషి తన కఠోర సాధనతో, తపస్సుతో సాధిస్తున్నారు. ఇప్పుడున్న అగ్నిహోత్రుడు ఉన్నాడు. ఇప్పుడున్న అగ్నిహోత్రుడికి వైశ్యానరుడు అని పేరు. ఈ వైశ్యానరుడికి పూర్వం కూడా అగ్నిహోత్రుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అగ్ని పుట్టనికైతే అగ్ని ఉంది, కానీ అప్పుడు అగ్నిహోత్రుడి యొక్క పదవిలో ఎవరున్నారు? అంగిరసుడు అనేవాడు, బృహస్పతి తండ్రి కొంతకాలం అగ్నిహోత్రుడి పదవిని వెలగబెట్టాడు. ఇప్పుడు వైశ్యానరుడు. తర్వాత భవిష్యత్తులో మీరు తపస్సు చేస్తే అగ్ని అవ్వచ్చు. కాబట్టి ఏ పదవి ఎవరైనా సరే తమ యొక్క సాధన వల్ల, తపశ్శక్తి వల్ల సాధించవచ్చు. పరమేశ్వర అనుగ్రహం ఉండి, గురుకటాక్షం ఉండి, కఠోర దీక్ష ఉంటే ఈ సృష్టిలో మానవుడికి అసాధ్యం లేదు అని చెప్పాడు ఆయన. ఈ పద్యాలు చాలా బాగా చెప్పాడు. ఇంద్రలోకం, చంద్రలోకం ఇవి సులభంగా జయించవచ్చు అన్నాడండి అశ్వతరుడు. ఎంత ధైర్యం చెప్పాడు సారా. చంద్రలోకం, దేవేంద్రలోకం ఇవి మానవుడు మానవుడిగా ఉండగా జయించవచ్చు. నిజంగా జయించిన వాళ్ళు ఉన్నారు చూడండి. మీరు రఘుమహారాజు గారు కుబేరుడి మీదకి దండయాత్రకి వెళ్ళాడు. రాముడి యొక్క తాతగారు ఉన్నాడే, రఘుమహారాజు కొడుకే అజుడు, అజుడు కొడుకు దశరథుడు, దశరథుడు కొడుకు రాముడు. ఆ రఘుమహారాజు గారు కుబేరుడి మీదకి దండయాత్రకి వెళితే ఆయన వణికిపోయి డబ్బు కురిపించాడు. అంతఃపురం మాంధాత ఇంద్రుడి మీదకి దండయాత్రకు వెళ్ళగలిగాడు. ఇలా ఎంతమంది లేరు. అర్జునుడైతే ఇంద్రుడితో యుద్ధం చేసి ఖాండవన దహనం చేశాడు. ఇంద్రుడు హడిలిపోయాడు అర్జునుడితో యుద్ధం చేయలేక. కాబట్టి పెద్ద కష్టమేం కాదు. అందుకే ఆరుద్రం గొప్ప పాట రాశాడు. పాతకాలంలో బాలభారతం సినిమా ఉన్నది, అందులో ఏమన్నాడో తెలుసా? ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే, చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు. ఆయన సొంతం కాదు, ఇదే మార్కండేయ పురాణంలో ఈ పద్యాల సారాంశంలో ఇదే స్పష్టంగా చెప్పాడు. నీ ఓపికతో చంద్రలోకం జయించవచ్చు, దేవేంద్రలోకం జయించవచ్చు, మళ్ళీ తిరిగి రావచ్చు, అసలు దేవేంద్రుడు నువ్వే అవ్వచ్చు అన్నాడు. అరుగకుండెనేని గరుడుడై నన్ను ఒక్క అడుగు అరుగలేడు, కడగి చేమయైన అరుగదొడగనేని అనేక సహస్ర యోజనములరుగుచుండు. పిల్లలారా, గరుత్మంతుడు ఉన్నాడు, నేను మహావేగంగా ఎగురుతాను, నా అంతటి వేగంగా ఎగరగలిగేవాడి ప్రపంచంలో లేడు అని డప్పాలు కొట్టి ఒకే చోట కదలకుండా కూర్చుంటే ఎక్కడికి పడతాడు? కొన్ని వేల యోజనములు క్షణాలలో ఎగరగలిగే గరుడైనా ఎగరడం మొదలు పెడితే పెడతాడు, కానీ ఎగరకుండా అక్కడే కూర్చుని నేను వేగంగా వెళ్ళగలను వెళ్ళగలను అనుకుంటే వెళ్ళడు, ఎగిరితే పెడతాడు. కాబట్టి ప్రయాణించకుంటే, ఎగరకుంటే గరుడు కూడా అక్కడే ఉంటాడు. అదే చీమ కూడా, పెద్దగా ప్రయాణం చేయలేని చీమ కూడా నడవడం మొదలు పెడితే యోజన సహస్రములు వెళ్ళగలుగుతుంది, కొన్ని వేల మైళ్ళు వెళ్ళగలుగుతుంది. ప్రయత్నం చేస్తే సామాన్యుడు కూడా అసామాన్యుడవుతాడు, అసాధారణ కార్యక్రమాలు సాధించగలుగుతాడు. ఏమీ చెయ్యని వాడికి, అంటే ఉద్యోగం లేని వాడికి, ఉద్యోగం అంటే ప్రయత్నం సమండి, మంచి ప్రయత్నం చేయని వాడికి ఏ పని కుదరదు. ప్రయత్నం చేస్తే ఏ పనైనా తేలికే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక పని వినగానే ఆ పనిని చేయడం ముందు మొదలు పెట్టాలి. ప్రయత్నం చేసినప్పటికీ విజయం లభించకపోతేనో, మన తప్పు కాదు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఏమైనా సరే ఒక అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరుకి అందించాలని అనుకున్నారు. ముందు ప్రయత్నించారు ఆయన, మూడేళ్ళకైనా నాలుగేళ్ళకైనా వాడు పని అయ్యిందా లేదా? అసలు నేను ఎందుకు ప్రయత్నించాలి అనుకుంటే పని అవ్వదు. ఇవాళ వీళ్ళ అబ్బాయి చేసిన ఒక మహత్తర కార్యక్రమం మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీకు తెలియకపోతుందని నేను అనుకోను, తెలిసే ఉండొచ్చు. గొప్ప స్థలం ఇవాళ గుంటూరులో, ఒక గజం స్థలం ఇవ్వడం అంటే అది మాటలు కాదు. అటువంటిది శృంగేరి పీఠమునకు ఏకంగా విశాలమైన సువిశాలమైన స్థలాన్ని ఆ పక్కన బ్రిడ్జీ పక్కన ఇచ్చారు. పొద్దున్న వెళ్ళి చూసి వచ్చాను నేను. ఇవాళ అక్కడ 200 మంది పేషెంట్లు పడుకోవడానికి 200 బెడ్స్తో కూడిన ఒక హాస్పిటల్ కట్టారు. నేనేదో హాస్పిటల్ కడుతున్నారని అప్పుడెప్పుడో చూచాయిగా వెండమే, కానీ లాస్ట్ ఇయర్ ఇవాళ వెళ్ళి చూసేస్తే రాగానే ముందు ధన్వంతరి, ఆ ధన్వంతరి విగ్రహానికి నమస్కరించగానే రాజేశ్వరి హాస్పిటల్ కనపడుతున్నది మనకి, శృంగేరి పీఠం తరపున దొరుకుతున్నది, సోమసుందరం ట్రస్ట్ పేరు మీదుగా దొరుకుతున్నది. ఇంతగా ఆ స్థలం అంతా వాళ్ళు అబ్బాయి ఇచ్చేట, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఇప్పుడు చెప్పారు కానీ తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగాను, అంటే వాళ్ళ అబ్బాయి ఎంత స్థలం అండి ఉచితంగా ఇచ్చాడు, అంటే ఎన్ని కోట్లు చేస్తుందో ఆలోచించండి, ఆ స్థలం కోట్లు సంపాదించుకుని దాచుకోవచ్చు. ఆయన ఏమన్నారో తెలుసా, అక్కడ ఒక ఆయన ఎవరో కానీ ఎన్నో కోట్లు విలువ చేసే స్థలాన్ని ఉచితంగా ఇచ్చారండి ఒక హాస్పిటల్ కోసం అండి అన్నారు. అప్పుడు నేను వెంటనే అన్ని కోట్లు ఉంటే వారి కుటుంబం మాత్రమే ఆనందంగా ఉండేది, ఆ కోట్లు ఇవాళ కోటాను కోట్ల ప్రజలకు ఆనందం కలిగిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. అందుకే త్యాగే నైకి అమృతత్వ మానసు, ఇవ్వడం మొదలు పెడితే ఉన్న ఆనందం ఉందే అది అసలు దాని గురించి నేను వర్ణించలేనండి. ఇవాళ నా మనస్సు ఏముందే, ఈ పాండిత్యానికి వాక్కుకి కూడా అలభ్యమైన కార్యక్రమం. ఒక్కొక్కప్పుడు మన పాండిత్యంతో వర్ణించలేము, ఏ బలి చక్రవర్తి ఇంద్రుడు మొదలైన వాడు చేశారంటే అర్థం ఉన్నది వాళ్ళకి, ప్రపంచం అంతా వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి. కానీ ఒక వ్యాపారం చేసుకుంటూ ఏదో కొంత ఆస్తి మాత్రమే సంపాదించే ఒక మానవుడు ఇంత మహత్తర కార్యక్రమం చేశాడంటే అతనికి భగవంతుడు సర్వకాల సర్వావస్థలలో కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, వంశాభివృద్ధి, ఆజన్మ వృద్ధి అలా కలగజేస్తూనే ఉంటాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, నేను మానవులు ప్రయత్నం చేయడం మొదలు పెడితే అంత గొప్ప పనులు చేయగలుగుతారు. ఇవాళ కాకపోతే రేపైనా మీకే తెలుస్తుంది అన్నమాట అది. పైగా అదేదో డబ్బు సంపాదన కోసం కట్టిన హాస్పిటల్స్ కావు కదా, సామాన్యమైన ఖర్చుతోటి అక్కడ ఒక సామాన్యుడు వైద్యం చేయించుకోవచ్చు అన్నమాట. కోటి రూపాయలు ఖర్చు అయ్యే చోట 1 లక్ష రూపాయలతో బయటికి రావచ్చు, 1 లక్ష రూపాయలు ఖర్చు అయ్యే చోట 100 రూపాయలతో వెళ్ళి రావచ్చు మనం. ఇవాళ ఎక్కడైనా ఆసుపత్రులు కడుతున్నావు అంటే కొన్ని చోట్ల మనకి భయం వేస్తుంది. డబ్బు 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 తప్ప జబ్బు అనే విషయం పట్టించుకోకుండా అయిపోతున్నారు. కేవలం వైద్యం ఒక ఆదాయమునకు పనికొచ్చే, వ్యాపారమునకు పనికొచ్చేటటువంటి కేంద్రం అయిపోతున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేశారంటే అది సందేహం లేకుండా గొప్ప పని, మహత్తర కార్యక్రమం, జగద్విదిత కార్యక్రమం, వంశాన్ని శాశ్వతంగా నిలబెట్టేటటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టడం కష్టమే, కానీ ఒకసారి మొదలు పెడితే భగవంతుడు దానికి తప్పక సాయం చేస్తాడు, ఆ పనులు అయి తీరుతాయి. మహత్తర కార్యక్రమములు మొదలు పెట్టాలి తప్ప ఆగడం ఉండదు. ఒకవేళ కర్మయోగము వల్ల అందరం అలా చేయలేకపోతే ఓ పని మొదలు పెట్టామండి, ఆ పని అవ్వలేదనుకోండి, అప్పుడు తప్పు లేదు అంటున్నాడు ఈయన. యత్నే కృతే యది నసిధ్యతి కోత్ర దోష, నువ్వు గొప్ప పని చేయాలనుకున్నావు, ప్రయత్నించావు, ప్రయత్నించినా ఆ పనిలో నీకు విజయం లభించలేదు, నీ తప్పే ఉంది, నువ్వు ప్రయత్నించావు, నీ ప్రయత్నం చేసావు, ప్రయత్న లోపం లేదు. విజయం అంటావా, అది దైవాధీనం, అసలు ముందు ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి మనం ప్రయత్నం చేసి తీరాలి పిల్లలారా. దివి ఎక్కడ, దివి ఎక్కడ, భువి ఎక్కడ, ధ్రువుడీ భువి నుండి కాదే ధ్రువమగు పదమున్ దివి పడసెన్ కావున సద్వ్యవసాయికి పడయరాని యదియును కలదే. ఎక్కడి స్వర్గం, ఎక్కడి ఆకాశం, ఎక్కడి భూలోకం? ధ్రువుడు అని ఒకడున్నాడు, వాడు ఈ భూలోకంలో యమునా నదీ తీరంలో తపస్సు చేసిన ఒక కుర్రాడు. అంత చిన్న కుర్రవాడు ఈ భువి నుంచి దివికి వెళ్ళి ఒక పెద్ద నక్షత్ర మండలమే స్థాపించాడు, అక్కడ సామ్రాజ్య స్థాపన చేశాడు, ధ్రువ మండలం పొందాడు, శాశ్వతమైన పదవి పొందాడు. కాబట్టి కష్టపడి పనిచేసేవాడికి, మంచి మనస్సుతో పనిచేసేవాడికి, లోకశ్రేయస్సు కోసం పనిచేసేవాడికి పొందలేని వస్తువు లేదు, చెయ్యరాని పని లేదు, వాడికి అపజయం ఉండదు. ఈ పద్యం కూడా కంఠస్థం చేయాలన్నమాట అసలు పిల్లలు. భువి ఎక్కడ, దివి ఎక్కడ, ధ్రువుడి భువి నుండి కాదే ధ్రువమగు పదమున్ దివి పడసెన్ కావున సద్వ్యవసాయికి పడయరాని యదియును కలది. పొందలేనిది ఉండదు, మహాత్ములు కష్టపడి పనిచేసి అనుకున్న పని సాధిస్తారు, ఆ పని వల్ల ఆనందం పొందుతారు. తాము తినడం వల్ల, తాము సుఖపడడం వల్ల వాళ్ళు ఆనందం పొందరట, లోకోపకారం చేసి ఆ లోకోపకారమే తమకు సుఖమని భావించి ఆనందం పొందుతారు. ఇప్పుడు చెప్పండి, మీ మిత్రుడికి చెయ్యవలసిన పని ఏమిటి, ఏ ఉపకారం చేస్తే అతనికి ఆనందం కలుగుతుంది, ఆ పని చేయటంలో ఉన్న కష్టం ఏమిటో నష్టం ఏమిటో నేను చూసుకుంటాను చెప్పండి అనగా, అప్పుడు వాళ్ళు అన్నారు, మహాత్మా నువ్వు అన్నావు కాబట్టి చెబుతున్నావు, మా ఋతధ్వజ కుమారుడు ఇప్పుడు 25 ఏళ్ళవాడు, ఆయనకి 2 సంవత్సరాల క్రితం అంటే ఇంచుమించుగా 23 ఏళ్ళు లేక 22 ఏళ్ళు ఉన్నప్పుడు, దాదాపు మేము కాలం లెక్క పెట్టలేం కానీ 2-2.5 ఏళ్ల క్రితం ఒక ఆయన జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వింటే ఆయనకి నువ్వేం చెయ్యాలో నీకు తెలుస్తుంది. వాళ్ళ నాన్నగారు శత్రుజిత్తు మహాపరాక్రమవంతుడు. ఆయన పరిపాలనలో శత్రువులు లేరు, శత్రువులందరినీ జయించాడు, శత్రువుల్ని మిత్రులు చేసుకున్నాడు. ఆయన పరిపాలనలో దారిద్ర్యం లేదు, ఆయన పరిపాలనలో దొంగలు లేరు, ఆయన పరిపాలనలో పురాణాలను తిట్టేవాళ్ళు, దేవతల్ని తిట్టేవాళ్ళు, నాస్తికులు పొరపాటున లేరు. అంత పవిత్ర పరిపాలన సాగుతున్నది. ఆ సమయంలో నైమిషారణ్యం దగ్గర నుంచి అనుకోకుండా ఒక ఋషీశ్వరుడు అక్కడికి వచ్చాడు. ఆ ఋషీశ్వరుడి పేరు గాలవుడు. ఈ రాజుగారి పరిపాలన జరుగుతున్నది గోమతీ తీరంలోనే. గోమతీ నది అంటే నైమిషారణ్యం గుండా ప్రవహించి నర్మదా నది మీదుగా వచ్చి, అంటే గుజరాత్ గుండా ప్రవహించి, ఇప్పుడు మనం ద్వారక అంటున్నాం కదా, ఆ ద్వారక దగ్గర పశ్చిమ సముద్రంలో కలిసిపోతుంది. అంటే ద్వారక దాకా గుజరాత్ దాకా వెళ్ళినటువంటిది ఈ గోమతి. ఈ గోమతి నది కాదు, నదం. నదికి నదానికి చాలా తేడా ఉంది. నదులన్నీ పడమట పుడతాయి, తూర్పుకి ప్రవహిస్తాయి. తూర్పున ఉన్న సముద్రంలో, అంటే ఇప్పుడు తూర్పునున్న బంగాళాఖాతంలో కలుస్తాయి. గంగానది కానీ, గోదావరి కానీ, కృష్ణానది కానీ, ఇవన్నీ తూర్పుకేసి ప్రవాహంగా వెళ్ళి తూర్పుకి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇవన్నీ నదులు. అలా కాకుండా నర్మద, గోమతి తూర్పు వైపు పుట్టి తూర్పు నుంచి పశ్చిమమునకు ప్రవహించి పశ్చిమం దగ్గర ఉన్న సముద్రంలో, అంటే అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. పశ్చిమ సముద్రంలో కలిసేవన్నీ కూడా నదములు. తూర్పుకేసి విడితే నది, తూర్పు నుంచి పడమరకేసి ప్రవహిస్తే నదము అని పిలుస్తారు. కాబట్టి గోమతి, నర్మద ఈ రెండు నదములు. అందులో గోమతి అనేది నైమిషారణ్యం మొదలువైన వాటి గుండా ప్రవహించి గుజరాత్లో ద్వారక దగ్గర పశ్చిమ సముద్రంలో కలుస్తుంది. ఇదంతా కూడా ఈ శత్రుజిత్తు మహారాజు గారి పరిపాలనలోనే ఉన్నది. అందువల్లే ఆ రోజుల్లో నైమిషారణ్యంలో ఉన్న ఋషులంతా శత్రుజిత్తు అనేవాడు ధర్మాత్ముడు కనుక ఆయన పరిపాలనలో రాక్షస పీడ లేదు గనక, శత్రుపీడ లేదు గనక, క్రూర మృగాల బాధ లేదు గనక హాయిగా తపస్సు చేసుకునేవారట. నైమిషారణ్యంలో సుఖంగా తపస్సు చేసుకునేవారు, ఆశ్రమాలు కట్టుకున్నారు, అక్కడ పెద్ద పెద్ద చెరువులు తవ్వించుకున్నారు. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు నదుల్లో నీళ్లు లేకపోతే చెరువులు నీళ్లు ఉపయోగపడతాయి కనుక. అటువంటి నైమిషారణ్యం నుంచి ఒక రోజున గాలవుడనే ఒక ఋషి ఒక గుర్రం వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ గాలవుడికి ఎంత వయస్సు ఉంటుందో చెప్పడం కష్టం, కానీ పొడుగ్గా ఒత్తుగా నల్లని గడ్డం ఉన్నది. చూడ్డానికి ఒక 30 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్ళు ఉన్నాడు. మంచి జుట్టు ఉన్నది, పైన జటాజుటాలు అట్టగట్టున్నాయి. ఈ గడ్డము మీసాలతో ఒత్తుగా ఉన్న నల్లని జుట్టుతో, దృఢమైన శరీరంతో, విభూతి రేఖలతో, రుద్రాక్షలతో ఉన్నాడు ఆయన. ఆ గాలవ మహర్షి కూడా ఒక గుర్రం ఉంది. ఆ గుర్రం మొత్తం తెల్లగా ఉంది, కుడి చెవి నలుపు, ఎడమ చెవి మాత్రం ఎరుపు రంగులో ఉన్నాయి. ఒక చెవి నలుపు, ఒకటి ఎరుపు, అటువంటి విచిత్రమైన అశ్వం. అటువంటి మహర్షి గుర్రంతో పాటు సరాసరి రాజుగారి యొక్క సభలోకి వచ్చాడు. ఆ సమయంలో శత్రుజిత్ అనే ఈ మహారాజు సింహాసనం మీద కూర్చున్నాడు. పక్కన ఆయన భార్య ఉన్నది, మరో పక్కన యువరాజు ఈ ఋతధ్వజ మహారాజు ఉన్నాడు. ఈ కుర్రాడు అంటే మా మిత్రుడని ఈ నాగరాజు కొడుకులు చెప్తున్నారనమాట. మా మిత్రుడు ఋతధ్వజుడు కూడా అప్పుడు ఆ సమయంలో సింహాసనానికి పక్కనే అర్ధసింహాసనంలో యువరాజాసనంలో కూర్చుని ఉన్నాడు. వినయంగా శత్రుజిత్ అనే రాజుగారు ఆ గాలవుడికి ఎదురేగి స్వాగతం చెప్పి ఆసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని పుష్పాలు ఆయన పాదాల మీద పెట్టి పూజ చేసి మెడలో దండ వేసి అర్ఘ్యమిచ్చి పాద్యమిచ్చి అన్ని పూజలు చేసి ఆ తర్వాత, మహారాజా మీరంతా కులాసాగా ఉన్నారా అని ఆ ఋషి తనను ప్రశ్నిస్తూ ఉండగా, మేము మీ దయవల్ల బాగానే ఉన్నాం, ఈ గుర్రం ఏమిటి, మీరెక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి, మీకు ఏ సహాయం మేము చేయగలం, ఏ ఉపకారం కోరి ఇక్కడికి వచ్చారు, ఆజ్ఞాపిస్తే ఈ సేవకులమైన మేము ఏమైనా చేస్తామన్నాడు శత్రుజిత్తు. అప్పుడు ఆయన అన్నాడు, మహాత్మా నా పేరు గాలవుడు, మీ రాజ్యం యొక్క పాలనలోనే ఉన్నటువంటి నైమిషారణ్యంలో తపస్సు చేసుకునేవాడిని. అనగా నేను తెల్లబోయి, గాలవ మహర్షి మీరేనా, మీ గురించి నాకు తెలుసు. ఒకనొకప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పాడు, వశిష్ఠుడంతటి వాడు నాకంటే ఎక్కువ తపశ్శక్తి కలిగిన వాడు ఈ లోకంలో ఒకడే ఉన్నాడు, ఆయన గాలవుడు అని చెప్పాడు. ఈయన గురించి వశిష్ఠుడు చెప్పాడంటే దాన్ని బట్టి ఆలోచించండి. వశిష్ఠుడు విశ్వామిత్రుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అనమంటే అనలా, కానీ ఆయనంతట ఆయన గాలవుడు నాకంటే గొప్ప శాంతమూర్తి అని చెప్పాట. అటువంటి వశిష్ఠుని చేత ప్రశంసలందుకున్న తపస్యాలి గాలవుడు అంటే మీరేనా అని తెల్లబోయి సాష్టాంగ పడిపోయి కాళ్ళు గట్టిగా పట్టుకున్నట్ట. లే మహారాజా అని మళ్ళీ ఆసనం మీద కూర్చోబెట్టాడు. మీలాంటి మహాత్ములు అంటే ఇంద్రుడు కూడా వచ్చి మీకు సేవ చేస్తాడని విన్నాను. అటువంటి వాళ్ళు నా నగరానికి వచ్చి నా సింహాసనం దగ్గరకు వచ్చి నాకు దర్శనమిచ్చారంటే నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఆజ్ఞాపించండి, ఏం కావాలంటే చేస్తానన్నాడు పెద్దరాజు గారు. అప్పుడు ఆయన, ఎంతవాడికైనా ఒక్కొక్కప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి. నేను నైమిషారణ్యంలో 100 మంది శిష్యులతో ఆశ్రమాలు స్థాపన చేసుకుని చాలా కాలంగా యజ్ఞం చేయడం మొదలుపెట్టాను. ఆ యజ్ఞం ప్రతి పూర్ణిమ అమావాస్యల నాడు పూర్ణాహుతి చెయ్యబడే యజ్ఞం.